तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भो भवस्वः तत्सवितुर्वरेण्यं भगो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भो भुवस्वः तत्सवितुर्वरेण्यं भगो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। మానవ జీవితం యొక్క అసలైన లక్ష్యము గురించి చర్చించుకుంటున్నాం మనం, అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏమిటా లక్ష్యం, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మనం చేపట్టాలి, ఏం చేయాలి అనేటటువంటి అవగాహన రావటానికి ముందు అసలు శరీర నిర్మాణం గురించి క్లుప్తంగా కొంచెం మనకి తెలియాలి. అసలు ఈ శరీరాలు ఎలా నిర్మితం అవుతున్నాయి, ఎందుకు దాని గురించి తెలియాల్సి వస్తుంది అంటే, శరీరాల యొక్క కోరికల్ని, శరీరాల యొక్క అవసరాలని మన అవసరాలు అనుకుంటున్నాం మనం. శరీరాలకు అవసరమే. మీ పెట్రోల్ బండి కారు కానీ, మోటార్ సైకిల్ కానీ, స్కూటర్ కానీ సవ్యంగా పనిచేయకపోతే అదొక పెద్ద బరువుగా మారుతుంది. అంచేత దాన్ని మీరు సవ్యంగా సంరక్షించుకుంటూ మీరు కిక్ కొట్టగానే స్టార్ట్ అయిపోవాలి. మీరు ఎంత దూరం వెళ్ళదలుచుకున్నారో అంత దూరం అది వెళ్ళగలగాలి, దారిలో అది మరాయించకుండా వేడెక్కిపోకుండా. అంతే దాని పని. మిమ్మల్ని ఎక్కడికో ఒక చోటకి తీసుకెళ్లాలి, తీసుకెళ్లిన తర్వాత దాన్ని మీరు బయట వదిలేస్తారు. దాని లోపలికి ఏం తీసుకెళ్ళాం, ఇంటి లోపలికి కూడా మనం తీసుకెళ్ళాం. దాన్ని వేరుగా ఒక షెడ్ ఏదో పెట్టుకుని అక్కడ ఉంచుతాం. ఎక్కడికైనా వెళ్తే రోడ్డు మీద కాస్త పక్కగా ఆపేసి వదిలేస్తాం దాన్ని. ఈ శరీరాలను కూడా మనం ఈ యంత్రాలలాగే, ఈ కారు, ఈ స్కూటరు, ఈ లూనా, వాటిని మనం ఎలాగైతే ఉపయోగించుకుంటున్నాము అచ్చు అలాగే ఉపయోగించుకోవటం నేర్చుకోవటానికి కావలసినటువంటి ట్రిక్కులు నేర్చుకోవాలి మనం. మనతో పాటు తీసుకెళ్లిపోవటం అలవాటైపోయింది. మీరు వేరు, యంత్రం వేరు, స్కూటర్ వేరు, మీరు వేరు. ఏ విధంగా అయితే మనం స్కూటర్ని కానీ కార్ని కానీ ఎక్కడో పార్క్ చేసిన తర్వాత దానికి కావలసినటువంటి రక్షణ, వాచ్మెన్ ఎక్కడో ఒక సైకిల్ స్కూటర్ స్టాండ్లోనో కార్ స్టాండ్లోనో పెట్టి వెళ్ళిపోతాం. మన పని ముగించుకొచ్చిన తర్వాత మళ్ళా దాన్ని ఉపయోగించుకుంటాం. ఈ శరీరాలను అలా ఉపయోగించుకునేటటువంటి స్థాయికి మీరు అతి త్వరలో రాగలరు. 5-6 నెలలు చాలు దానికి. మీరు ఖచ్చితంగా మీ శరీరాన్ని వదిలేయగలరు. ఈ శరీరాన్ని అవసరం ఉంటే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. శరీరాలు ఎందుకు మనకి మాట్లాడటానికి? శరీరాలు అవసరం, ఈ శరీరాలను వదిలేసి రావచ్చు ఇక్కడికి మనం. కానీ శరీరాలని వదిలేసి ఇక్కడికి వస్తే మొట్టమొదటి లాభం ఏంటి అంటే, ఇంత జాగా అక్కర్లే. రెండోది, బస్సుల్లో జాగా ఉందా లేదా, కారులో జాగా ఉందా లేదా, మీ శరీరాలు అక్కడ ఏ ఊళ్ళో మీరు అయితే ఉన్నారో అక్కడ ఆ పనులు చేసుకుంటూ ఉంటే, ఒకవేళ అంతగా మీరు పనులు చేసుకోవడం చేత కాకపోతే పడుకుని ఉంటాయి, నిద్రపోతూ ఉంటాయి, మీరు ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికంటే ఇక్కడికని కాదు, మీరు ఎక్కడికి ఎలా తెలుసుకుంటారో అక్కడికి. అది అతి సహజమైనటువంటి మానవ స్థితి నుంచి మనం ఎలాంటి బంధనలు ఇరుక్కుపోయో చూసుకోండి. అసలు మీరు వెళ్ళాలనుకున్నా శరీరాన్ని వదిలి వెళ్ళలేకుండా ఉన్నాం. దానికి కారణం ఏంటి? శరీరంతో చేసేటటువంటి పనులకి మాత్రమే దీన్ని ఉపయోగించుకోవటం నేర్చుకుని, శరీరం ఉపయోగించుకోవాల్సిన అవసరం లేని వంటి స్థితులలో కూడా దీన్ని మోసుకువెళ్తున్నాం. అవసరం లేదు ఇది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, శరీరంతో అవసరం ఉంది. శరీరం ఉంటే దోమలు కుడుతున్నాయి, లైట్లు కావాలి, స్థలం కావాలి, ఇవన్నీ కావాలి. శరీరమే లేకపోతే మనమే కాకుండా ఎంతమంది అశరీరధారులు చుట్టుపక్కల ఈ కార్యక్రమానికి వస్తున్నారో మనకు అవగాహన లేదు. వస్తున్నారని మహాత్మని చెప్పారు కనుక మనం ఒప్పేసుకుంటాం. దేవాలయాలలో వాటిలో ఉత్తర ద్వారం నుంచి అటువైపు నుంచి ప్రవేశించకండి అని చెప్పడానికి కారణం అది. కారణం ఏంటి అంటే అటువైపు నుంచి వాళ్ళు ప్రవేశిస్తారు అశరీరధారులు. మనం వాళ్ళని చూడలేం కనుక వాళ్ళ తల మీదో చేతి మీదో ఒంటి మీదో ఎక్కడో తొక్కేస్తూ ఉంటాం మనం. అలాంటి పనులు చేయకుండా ఉండటానికి ఉత్తరం ద్వారం నుంచి రావద్దని యజ్ఞశాలలో వాటిలో చెప్తూ ఉంటారు. ఇది కదులు చెప్పటం కాకుండా మీ జీవితంలో మీరు ఉపయోగించుకోగలిగేటువంటి స్థితికి రావటానికి కూడా ఈ నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరాలు ఉపయోగపడతాయి. గ్యారంటీగా 3 రోజుల్లో మీరు ఆ స్థితికి వచ్చేయచ్చు. కానీ నేను చెప్పాను కదా, వచ్చేయచ్చు అన్నది ఓకే, మీరు వదలగలగాలి. దాన్ని వదలగలగాలి అంటే మీరు కోరిక రహితమైనటువంటి స్థితిలోకి వచ్చేస్తే ఆటోమేటిక్ గా అది వదిలిపోతుంది. కోరికలు మాత్రమే మిమ్మల్ని ఈ శరీరంలో బంధించి ఉంటాయి. కోరికలు లేకపోతే ఈ శరీరాన్ని మీరు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు, అవసరం లేనప్పుడు ఒక్కోటో అదో ఏదో ఒక వంకీకి తగిలించేస్తాం, అలా తగిలించవచ్చు. చాలా సహజమే. కానీ చెప్పింది ఆచరణలో పెట్టడానికి కావలసినటువంటి సూత్రాలు, 2 సూత్రాలున్నాయి, రెండే 2 సూత్రాలు, ఇంకో మిగతా సూత్రాలు ఉన్నాయో అవి. మొదటి సూత్రం ఏంటి అంటే, రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు నేను నిద్రపోవటం లేదు, నేను చచ్చిపోతున్నాను అనేటటువంటి భావన ఎంత తీవ్రంగా మీరు చేసుకోగలిగితే అంత తొందరగా మీరు భౌతిక శరీరం యొక్క బంధనాల నుంచి ముక్తి పొందుతారు. శరీరం ఏమైపోయింది, శరీరం ఇలాగే ఉంటుంది, ఇంతకంటే బాగా మీకు పనిచేస్తుంది. దాన్ని గురుదేవులు ఏమని చెప్పారంటే, ప్రతి రాత్రి కొత్త మృత్యువు. నిద్ర మీరు లేచారు, ప్రతిరోజు పొద్దున్నే మీరు నిద్రలేస్తే అది మళ్ళా ఒక కొత్త జన్మ. ఈ పదాలు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే చాలు, వచ్చేస్తుంది నేను చెప్పినటువంటి ఆ ట్రిక్. ఆ పదాలకి మనం ఇచ్చుకునేటటువంటి అర్థం చాలా భయంకరమైనటువంటి అర్థం. మృత్యువు అన్నాం అనుకోండి, మనం చాలా బాధలో పడిపోతాం. శాపము అన్నాం అనుకోండి, మనం చాలా బాధలో పడిపోతాం. కానీ మనందరం శాపగ్రస్తులుగా ఉన్నాం అనుకోండి, నేను ఇంకా బాధలో పడిపోతాను. కానీ అందులో శాపగ్రస్తులు, శాపము అంటే అర్థం ఏంటి అంటే, కొన్ని పనులు మీరు చేయాలనుకున్నా చేయలేరు. ఏ పనులు మీరు చేయాలనుకున్నా చేయలేకుండా ఉన్నారో అది శాపగ్రస్త చేయగలరు, చేయగలిగేటువంటి సమ్మతి ఉంది. కానీ మిమ్మల్ని మనుషులు చేయనివారు. తమే అంటే మనం శాపం అంటాం. శక్తి ఉంది కర్ణుడికి, బాణాలు వేయగలడు, బాణాలు వేసేటువంటి ప్రక్రియ తెలుసు, అవన్నీ తెలుసు. కానీ శాపగ్రస్తుడు కనుక ఏమవుతోంది, ఆ బాణాలు వేయలేకపోతున్నాడు. ఇప్పుడు నేను టీజీపీఎస్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాను, నేనే శాపగ్రస్తుణ్ణి. ఇంకెంత శాపగ్రస్తుణ్ణి, కెమిస్ట్రీ అనేటువంటి విషయం నాకు తెలిసి ఉన్నా ఆ కాలేజీలో తప్ప ఇంకో చోట నాకు చెప్పడానికి అర్హత లేదు. చెప్తే ఒప్పుకోరు. మరి శాపగ్రస్తమే కాదు, నా కెమిస్ట్రీ రాదా? ఓ హిందూ కాలేజీలో, ఏసీ కాలేజీలోకి వెళితే నేను కెమిస్ట్రీ చెప్పలేనా? నేను చెప్పే కెమిస్ట్రీ వాళ్ళు చెప్పే కెమిస్ట్రీ ఒకటే కదా. శాపగ్రస్తత అంటే అంతే, అంతకంటే ఇంకేం లేదు. మీరు చేయగలిగింది కూడా కొన్ని పనులు మీరు చేయలేరు. ఎందుకు చేయలేరు? మీరే ఒప్పుకున్నారు కనుక. నేను టీజేపీఎస్ కాలేజీలో ఉద్యోగం చేస్తాను అని ఎవడో నన్ను తోసి నీకొక చేయబోతే చంపేస్తాను నన్ను కట్టిపెట్టి ఎవడు బెదిరించలేదుగా. నేనే బతిమాలిని బాబు కాస్త ఉద్యోగం ఇవ్వండి అంటే ఆ శాపగ్రస్తతకు పునాది వేసుకున్నది ఎవరు? నేనే. ఇంకా కొంతమంది కెమిస్ట్రీ వచ్చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ శాపం నుంచి కొంచెం విముక్తులు అవుతారు. జేకేసీ కాలేజీ వాళ్ళు ట్యూషన్ వస్తారు వాళ్ళ దగ్గరికి, ఏసీ కాలేజీ వాళ్ళు వస్తారు చెప్పగలుగుతారు వాళ్ళు కదా. కానీ వాళ్ళకు ఇంకో శాపం ఉంది, కాలేజీ ఉన్న టైంలో వాళ్ళు ట్యూషన్ చెప్పలేరు. ఇక శాపం అనేది ఏదో భయంకరమైనటువంటి మాట అని అనుకోకండి, అది ఏమి భయంకరమైనటువంటి మాట కాదు. అది కావాలో ఏమి చెప్తుంది అంటే మీకు కొన్ని కొన్ని పరిస్థితులలో మీరు ఆ పనులు చేయగలిగింది కూడా చేయలేరు అంతే. అది కరెక్ట్. అందరూ అలాంటి పరిస్థితుల్లోనే ఉంటాం. ఏదో ఒక దాంట్లో ఎప్పుడో చోట బ్యాంకులో కోట్ల కోట్ల రూపాయలు ఉన్నాయి, సాయంత్రం 6:30కి ఎవడు వచ్చాడు, బ్యాంక్ క్లోజ్ అయిపోయింది, ఇవ్వండి డబ్బు, మీరు ఏమి చేయలేరు. ఆ బ్యాంకు నుంచి డబ్బు తీసి ఇవ్వలేరు. మీరు మహా అవుతే ఏం చేయగలరు? ఇంకోటి దగ్గర నుంచి. కానీ కండిషన్ ఏంటి? మళ్ళా అక్కడ మీ డబ్బే లేరు, ఆ డబ్బు ఇస్తారు. ఇది శాపగ్రస్తతే, ప్రతిదీ శాపగ్రస్తతే. ఆ భావంతో శాపాలు అనేటువంటి మాట మనం వాడుకున్నట్టే మృత్యువుని కూడా మనం అర్థం చేసుకోగలిగితే అదేం భయంకరమైనటువంటిది ఏం కాదు. అది శాపం అంటే మనం భయపడతాం. ఇప్పుడు శాపం అంటే భయపడటానికి ఏముంది? చాలా సహజమైనటువంటి పరిస్థితి. అది చాలా సహజంగా ప్రతి వాళ్ళకి జరిగేటటువంటి పరిస్థితి. ఒక పని మీరు చేస్తున్నప్పుడు సహజంగానే మిగతా పనులు మీరు చెయ్యలేరు, అసంభవం. అది ఇక్కడ వచ్చి కూర్చున్నారు మీరు, ఒంగోలులో మీ పని చూసుకోండి చూస్తాను. అంటే చేత కాదన్నా మీకు ఒంగోలులో పని చేయడం, మీరు చేయలేరు అంతే అది. కానీ ఆ శాపగ్రస్తత మీ ఇష్టం వల్ల వచ్చిందా, మీ అయిష్టత వల్ల వచ్చిందా? అంచేత మన పురాణాల్లో కానీ మన ఋషులు ఇచ్చేటువంటి శాపాల్లో కానీ కోపం ఏమి ఉండదు. మీకు చాలా అపో ఋషులు కోపం వల్ల శపించారని. అసంభవం. కోపం వచ్చిన వాడు ఋషి కానీ కాడు అసలు. అసంభవం. అది ఆ ఋషుల యొక్క స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి శపించలేడు. కానీ ఏం చేయగలడు? నువ్వు ఈ పని చేశావు కనుక వీడు చెప్తాడు నేను మాస్టారు విజయవాడ వెళ్తున్నాను అని. నీ కర్మపు ఇవాళ సాయంత్రం నువ్వు మీటింగ్ వెళ్ళలేవు అంటే శాపం. అది శాపమైనా నువ్వు అటు వెళ్తున్నావు కనుక ఖచ్చితంగా ఇది నువ్వు చేయలేవు. అలాగే ఆ రాక్షసులు కానీ ఆ గంధర్వులు కానీ శాపగ్రస్తులైనటువంటి వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి కర్మల వల్ల లిమిట్ అయిపోతారు. ఆ జ్ఞానాన్ని కానీ దాన్ని కానీ వాళ్ళు ఉపయోగించుకోలేరు. అదేవిధంగా ఋషులు ఏం చెప్తున్నారంటే మనం అందరము కూడా సర్వజ్ఞులమే, మనం అందరము కూడా సర్వసమర్థులమే, మనం అందరము కూడా సర్వాంతర్యాములమే. కానీ నువ్వే లిమిటేషన్ ఏర్పరచుకుని నువ్వే బంధింప చేసుకుని నేను బయటపడాలి అంటే ఎలా బయటపడతావు? కోపం వచ్చిందట ఒకడికి, తాళాలన్నీ వేసాడు ఇంట్లో లోపల నుంచి, కిటికీ తలుపు తెరిచాడు, వాడికి ఏదో 2 మంది ఉన్నవాడికి తాళాలు బయట వేసి పారేశాడు. ఇంకా బయటకు ఎలా వస్తాడు వీడు? కరెక్ట్ గా ఇది ఉదాహరణ నేను చెప్పటంలో మీరు చేసిందంటే 9 ద్వారాలు ఉన్నటువంటి ఈ శరీరాలకి మీరు తాళాలు వేసేసుకున్నారు, వేసేసుకుని ఊరుకున్నారా, తాళం చేలు పారేసుకున్నారు. పారేసుకున్నారు అంటే పోయింది కాదు, మీరు ఇష్టపడి. ఇప్పుడే చెప్తున్నాను నేను, ప్రపంచంలో జరిగే ప్రతి శాపము, శాపము అంటే శాపం అనుకోకండి, ఇంకోటి ఇచ్చిందని, ఇంకోటి మిమ్మల్ని శపించలేడు. హనుమంతుడు ఎవరు శపించలేరు, వరదానం ఉంది కదా అతనికి. అతని ఇష్టపడి బ్రహ్మాస్త్రం వేసినప్పుడు బ్రహ్మాస్త్రం యొక్క గౌరవం కాపాడటానికి దాని యొక్క గొప్పతనం పోతుందేమో, లేకపోతే హనుమంతుడు ఒకడు ఇలా ఆదేశాలు కదా భోగి చేసేసుకుంటా అనుకుంటాడేమో అని తను బద్ధుడయ్యాడు తప్ప, లేకపోతే బద్ధుడు అవుడు. ఆ విధంగానే జన్మ మృత్యు అనేటువంటి 2 శాపాలకి మనం నిండిపోతున్నాం. ఎందుకు ఇదంతా చెప్పు రావాల్సి వస్తుంది? అంత సహజంగా ఎంత సులభంగా ఈ విషయాన్ని మీరు పట్టుకోగలిగితే అంత సులభంగా ఈ జన్మ మృత్యు నుంచి దాటిస్తారు మీరు. కానీ చెప్పినంత తేలిక సిగరెట్ మానేయటం ఎంతసేపు? మాని మానలేకుండా ఉన్నా మాస్టర్, మాని అందుకంటే ఏం చెప్తాం? ఇంకో మాట ఏం చెప్పగలను? అంచేత ఈ జన్మ మృత్యువు అనేటటువంటి శాపం నుంచి బయటపడాలి. బయటపడి ఎలా బయటపడాలి? బాగుండి బయటపడు. ఎలా, ఎందుకు, ఏ విధంగా అంటే, ఇది మనం ఏర్పరచుకున్నటువంటి బంధాలు తప్ప ప్రకృతికి దీనిలో ఏ విధమైనటువంటి కంట్రోలు లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాయత్రి మంత్రం మనకి ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రహస్యం అది. అసలు రహస్యం కూడా కాదండి, మీరు కాస్త ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. కాస్త మీరు ఆలోచించకుండా మీకే దీంతో ఉన్నటువంటి సత్యం గోచరిస్తుంది. సత్యం గోచరించాక దాన్ని ఆచరణ చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు. దెబ్బ తగిలింది, దెబ్బ తగిలాక తక్షణమే మాయమవుద్ది అది. వారం రోజులు, పది రోజులు పెచ్చుకొడుతుంది. పెచ్చుకట్టాక మళ్ళా మనం గీకకుండా ఉండాలి దాన్ని. మళ్ళా గీకామనుకోండి, కోటి పుణ్యం, బ్రహ్మరాక్షసి ఎవరు చేసుకున్నారు? ఈ ఫ్యాక్ట్, ఈ తథ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇవాళ నేను మీకు అందిస్తున్నటువంటి ఆ సూత్రాన్ని పెట్టుకోండి. నిన్న నేనేమందించాను మీకు? నిరంతరము గురువు యొక్క సన్నిధానం, మౌనంలో ఉండండి. ఉండిపోవటమే అంతే, ఇంక ఎందుకు ఉండాలి, ఏముండాలి, ఉండితే ఏమవుతుంది, అదంతా మీ అనవసరం. ఉండిపోండి మౌనంలో 12 గంటల పాటు ప్రతిరోజు ఇక్కడ మౌనంలో ఉండాలి మీరు. అది కండిషన్. పాటించి చూడండి ఏమవుతుంది. మౌనంగా ఉండలేము మాస్టారు, మనసులో ఆలోచనలు వస్తున్నాయి. నోటితో మౌనంగా ఉండండి, మనసులో ఏమవుతుంది మీకు అది. నేను దాని గురించి నేను మాట్లాడలేదు కదా. ఇంకా మాట్లాడకూడదు అంటే ఇంకా మాట్లాడకూడదు అంతే. మనుషులు తాగాలి. అడగొచ్చా మాస్టర్, 12 గంటలు తాకపోతే ఏమైపోతుంది, కొంతలు ఏమైనా అంటుకుపోతాయా? కూర్చో అంటే ఏంటి, నేను చెప్పేటటువంటి ఆ సూత్రాల వెనకాతల మీ తీవ్రత. మాస్టారు మౌనంగా ఉండమన్నారు అంటే ఇంకా మౌనంగా పక్క వాళ్ళు మాట్లాడుతున్నారు మాస్టారు, వాళ్ళని ఆపటానికి నేను మాట్లాడాను. వద్దు, ఏమీ వద్దు. మౌనం మీరుండండి, ఇతరుల గురించి కాదు. సాధన అంతా కూడా ఇప్పుడు కూడా వ్యక్తిగతంగానే ఉంటుంది. ఇన్ని కాలేజెస్ లో, ఇన్ని యూనివర్సిటీస్ లో, ఇన్ని స్కూల్స్ లో, ఇన్ని ఎలిమెంటరీ స్కూల్స్ లో, ఇన్ని హై స్కూల్స్ లో, ఇన్ని జూనియర్ కాలేజెస్ లో రకరకాల టీచర్స్ లక్షలాది పిల్లలకి పాఠాలు చెప్తున్నారు కదా. లక్షల కోట్లలో ఉన్నారేమో భారతదేశం మొత్తాన్ని చూస్తే, కానీ చదివేది వాడొక్కడే. ప్రతి స్టూడెంట్ నేర్చుకునేది వాడు ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా వాడికి ఎంత సామర్థ్యం ఉందో అంతే నేర్చుకుంటాడు తప్ప కొత్తది ఏం నేర్చుకోలేడు. పక్కవాడు చాలా తెలివైన వాడు కావచ్చు, యూనివర్సిటీ ర్యాంకర్ కావచ్చు, వాడికి ఎప్పుడూ 90 మార్కుల కంటే తక్కువ రాకపోతూ ఉండొచ్చు, కానీ వాడు పక్కనే ఇంకోటి ఉంటాడు, వాడు ఎప్పుడూ 33 మార్కులు ఎలా ఉంటాయో తెలియదు వాడికి. వాడు ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు. సాధనలో కూడా అంతే. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో అన్న మీ దృష్టి ఉన్నంత వరకు మీరు సాధకులు కాదు. అకేలా చలో. సాధన ఎప్పుడూ ఒంటరిగానే జరుగుతుంది. ఎంతమంది మరి అంతమందిని కూర్చోబెట్టి ఏం చేయిస్తున్నారు? ఏం చేయించడన్నా విద్య ఎప్పుడూ కూడా ప్రకృతి ఇన్ని కోట్ల మంది జీవరాశులకి ఒకటే పాఠం నేర్పుతోంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రకృతిని. ఎంత గాయత్రి మంత్రం యొక్క విశిష్టత ఇంకా బాగా మీకు బోధపడుతుంది. సూర్యుడు ఉదయించాడు, మిమ్మల్ని ఒక్కడే నిద్రలేపాడా? సకల చరాచర జీవ జంతువులన్నీ కూడా లేస్తాయి నిద్ర ఆ క్షణంలో. ఎవరికి తగిన పాఠం వాళ్ళకి తగినట్టు ఆ సూర్యకిరణాల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కేవలం మనిషే సూర్యకిరణాలను ఉపయోగించుకోలేడు, మిగతా ప్రతి జీవి సూర్యకిరణాలను ఉపయోగించుకుంటుంది. చెట్లు అయితే అసలు సూర్యకిరణాలు వల్లే బతికున్నాయి. సూర్యకిరణాలు లేకపోతే అసలు చెట్లు జీవించలేవు. ఫోటోసింథసిస్ ప్రక్రియ జరగకపోతే, సూర్యకిరణాలు లేకపోతే చెట్లు జీవించలేవు. అవి జీవించకపోతే మనం జీవించలేము. ఆ చెట్లు, ఆ కాయగూరలు అవే తినే కదా, లేకపోతే అవి తిన్న జంతువుల్ని తింటూ అంటే చివరికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం మనం? ఆ సూర్యుడి యొక్క కిరణాలతో సంబంధించినటువంటి వచ్చినటువంటి పదార్థాలను తిని జీవిస్తున్నాం. మరి మృత్యువుకి జీవితానికి సూర్యకిరణాలకి సంబంధం ఏమిటి? దాని గురించి ఇదంతా చెప్పి వస్తున్నా నేను. గాయత్రి మంత్రము సూర్యుడితో సంపర్కం పెట్టేటటువంటి మంత్రము, దీన్ని మర్చిపోకండి దయచేసి. మీరు గాయత్రి మంత్రాన్ని మేము చేసుకుంటున్నాం మాస్టారు, కొన్ని లక్షల సేపు చేశాం, రాత్రి పగలు చేస్తున్నాం, సంవత్సరాలు తరబడి చేస్తున్నాం. పూర్వజన్మ స్మృతులు మీకు కనుక ఉంటే మీరు ఎన్ని వేల జన్మల నుంచి గాయత్రి మంత్రాన్ని చేస్తున్నారో మీకు తెలియదు. అంత సులభంగా ఎవరు గాయత్రి మంత్రం చేసేలేరు. మీరు చేసేయగలుగుతున్నారు, మీ వరకు గాయత్రి మంత్రం వచ్చింది అంటేనే అర్థం. ఎప్పుడో గాయత్రి మంత్ర సిద్ధి మీరు ఆల్రెడీ పొంది ఉన్నారు. ఇది నేను ఖచ్చితంగా తెలిసి ఆ పదం వాడుతున్నాను. ఆ పదం వాడటంలో నేనేదో కాస్త హైపర్ బోల్స్ ఉంటాయే, ఒక పెద్ద ఉదాహరణ ఇచ్చేసి ఏదో చెప్దామని కాదు, సత్యము అది. మళ్లీ ఆ గాయత్రి మంత్ర సిద్ధి కోసం మీరు ప్రయత్నిస్తే నేనేం చేసేది? నేను చెప్పేగా తాళాలు విసిరేసుకుంటే నేనేం చేసేది? మీరు ఇది యాక్సెప్ట్ చేసేసుకోండి. ముందు ఒక వ్యక్తి ఏదైనా ఒకటి చెప్తే ఆయన నమ్మదగిన వ్యక్తి అయితే మిమ్మల్ని మేము ఎవరాలన్నది నన్ను నమ్మొద్దు. నేను చెప్పేది కాదు ఇది. సుమారు 60,000 సంవత్సరాల బట్టి ఈ తథ్యాన్ని అనేక మంది ఋషులు చెప్తూనే ఉన్నారు. ప్రతి గురువు చెప్పేది ఏంటి అంటే దివ్యాత్మ స్వరూపులారా సత్సాయి. నేను చెప్తాడు ఆయన ఏం చెప్పాడు, చాలా జాగ్రత్తగా వినాడు ఆయన చెప్తాడో. నేను మిమ్మల్ని దివ్యాత్మ స్వరూపురాలా అనేది తెలిసి అంటున్నాను తప్ప నేను మీరు తర్వాత ఎప్పుడు అవుతారని అంటాం లేదు. ఈ క్షణంలోనే మీరు దివ్యాత్మ స్వరూపుడే అది మనం ఒప్పుకోవటంలే. దానికి ఆయన ఏం చేస్తాడు, నాహా నేను కదలను అంటే ఏం చేస్తాడు ఆయన? ప్రతి గురువు అంతే. మేరబాబా అదే చెప్పాడు, ఈకే గారు అదే చెప్పాడు, ఋషులు అదే చెప్తున్నారు. ఉపనిషత్ కాలం నుంచి శ్వేతకేతు తత్వమసి, హే శ్వేతకేతు నువ్వేమి చేయక్కర్లేదు, గాబరా పడుకు, నువ్వే అది. ఆహా నేను ఒప్పుకోను, నేను రామకృష్ణనే. ఈ మైక్ నన్ను వదలటం లేదు, వదిలించుకోకు. ఏం చేస్తాం? భావం గాయత్రి మంత్ర సిద్ధి కోసం కాదు నేను ప్రయత్నించాల్సింది, గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. దానికోసం ఎంత స్ట్రెస్ ఇచ్చి నేను చెప్పేది. మీరు గాయత్రి మంత్రం సాధన నేను చేయగలరా? గాయత్రి మంత్రం మీకు ఖచ్చితంగా పలుకుతుంది. మీకు ఎందుకు పలుకుతుంది అంటే అనేక జన్మల్లో దాన్ని మీరు నేర్చుకుని ఉన్నారు కనుక. ఎలా తెలుసు మాస్టర్ మీకు పలుకుతోంది అని? మీరు గాయత్రి మంత్రం ఉచ్చారణ చేస్తున్నారు కదా స్పష్టంగా, మరి పలుకుతోందో లేదో మీకే వినిపిస్తోంది. మరి పలుకుతుంది మాస్టర్ అంటే ఎక్కడ పలుకుతుంది అంటే నేను అనేది మీకు పలుకుతోంది గాయత్రి మంత్రం పలకటంలే. నచ్చేది గాయత్రి మంత్రం పలికించండి మాస్టర్ అని ఎన్నిసార్లు పలికించేది, మీరు రోజు పలుకుతున్నారు అది. కానీ ఆ పలుకుతోన్నటువంటి గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవటానికి కొంచెం అలవాటు కావాలి. మీరు చూసి ఉంటారు చాలా సార్లు సైక్లింగ్ అది మానేసి ఉన్నారనుకోండి, ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు మళ్ళా వాడు సైకిల్ ఎక్కితే అప్పుడున్నంత ఫ్రీగా సైక్లింగ్ చేయలేడు, మళ్ళా కొంచెం టైం పడుతుంది ఫీల్ రావటానికి. అర్థమైన నేను చెప్తున్న భావన ఆ విధంగా ఈ శరీరాలు మారటం వల్ల మీరు అసలైన పాయింట్ మర్చిపోకండి. దేని నుంచి నేను మిమ్మల్ని ఎటువైపు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాను, మృత్యువు జన్మ అనేది శాపాలు. ఆ శాపాలు మీరు ఏర్పరచున్నే, మీకు ఇష్టం లేకపోతే మీరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. చావు మీ దగ్గరికి రాదు, మీరు ఇష్టపడితేనే చావు మీ దగ్గరికి వస్తుంది తప్ప. అనేక ఉదాహరణలు ఉన్నాయి దానికి సైన్స్ లోనే, దానికి స్పిరిచువల్ ఉదాహరణ కూడా అక్కర్లే. గీతా ప్రెస్ గోరఖ్పూర్ లో కళ్యాణ్ అనేటువంటి ఒక మ్యాగజైన్ వస్తుంది, ఇప్పటికీ వస్తుంది అది, కానీ హిందీ పెద్దగా మనకి రాదు కనుక ఇటువైపు దాని ప్రచారం ఉందని నేను అనుకోను, కానీ తెలిసి ఉంటుంది చాలా మందికి. అందులో సత్యమైనటువంటి విషయాలను, జరిగినటువంటి యథార్థ విషయాలను రాస్తుంటారు. ఒకడు పల్లెటూరులో, గోరఖ్పూర్ దగ్గర పల్లెటూరులో, రాత్రి నిద్రలు వచ్చేట, నిద్రలు వచ్చిన తర్వాత బావి దగ్గరికి వెళ్ళాడు, కాస్త బాత్రూమ్కి వెళ్ళి వచ్చాడు, మొహమాది కడుక్కున్నాడు, ఏదో కుట్టినట్టు అయింది, ఇలా దులిపేసుకున్నాడు, వచ్చి పడుకున్నాడు. కాస్త గట్టిగా పల్లెటూరులో వాటిలో అలవాటు ఉన్నాడు, కాస్త గట్టిగానే కాళ్ళు చేతులు వదిలిస్తూ ఉంటారు. పొద్దున్న ఇదే రాత్రి 10:30 వరకు 11:30 జరిగింది, పొద్దున్న 6 గంటలకు నిద్రలేచాడు. నిద్రలేచి ఎక్కడైతే కాలు విదిలించాడో కూడా అక్కడ చూస్తే ఒక పాము చచ్చిపడింది. రాత్రి నన్ను పాము కుట్టింది మొర్రో అన్నాడు, చచ్చిపోయాడు. నిజంగా జరిగినటువంటి సంఘటన. మరి మధ్యకాలం ఎలా బతికాడు? ఇలాంటివి మీరు కొల్లలో ఎగ్జాంపుల్స్ మీకు భౌతిక జగత్తులో లభిస్తాయి. ముఖ్యంగా పెరాలసిస్ స్ట్రోక్ ఉన్నటువంటి వ్యక్తుల కథల్లో మంచమీ నుంచి లేవలేరు వాళ్ళు, నిప్పట్టుకుంటుంది ఇంటికి గుడిసెలకి, లేచి పరిగెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. మందులు వేసి చాలా ఉన్నాయి అలాంటి సంఘటనలు. అంచేత ఈ మందు మాకు తెలిసిన మాస్టర్, ఇప్పుడు పెరాలసిస్ పేషెంట్స్ కి ఏం చేయాలో అని మీరు మాత్రం మీరే రోగగ్రస్తులు అవ్వాలి అనుకుని రోగగ్రస్తులు అవుతారు, అది అర్థం చేసుకోండి. రోగం మిమ్మల్ని ఏమీ చేయదు. గ్యారంటీ అంటే ఏ బేసిస్ మీద నేను చెప్పగలుగుతున్నాను? ట్యూబర్క్లోసిస్ క్షయవ్యాధి, అంటువ్యాధి అని అందరికీ తెలుసు కదా. ఈ క్షయవ్యాధి శానిటోరియంస్ చాలా చోట్ల ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి నర్సు, అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టరు క్షయవ్యాధితో చనిపోయారు అని ఎప్పుడైనా చదివిన్నారా మీరు? మరి అంటువ్యాధి కదా, క్షయవ్యాధుల మధ్యనే ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళు ఎందుకు చచ్చిపోవటంలే? రోగగ్రస్తులు అవటానికి ఇంకో కారణం ఉందని మీరు మీరు ఒప్పుకోవాలి. ముందు నేను వ్యాధిగ్రస్తుని అవ్వాలి అని మీరు ఒప్పుకోకపోతే వ్యాధి మీకు రాదు. నిజమా మాస్టారు? అది కావలసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగా ఎడ్గర్ కేసీ గురించి నేను చాలా చెప్తూ ఉంటాను మీకు. అద్భుతమైనటువంటి వ్యక్తి. ఎప్పుడైనా వీలున్నప్పుడు అతని పుస్తకాలు మనం స్వాధ్యాయం చేసుకుందాం. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అంత అద్భుతమైనటువంటి వ్యక్తిని నేను అసలు ఋషుల్లో కూడా చూడలేదేమో అనిపిస్తుంది. ఆ సత్త ఎడ్గార్ కేసీ మొన్న 1943-44 వరకు కూడా మన మధ్యనే జీవించి ఉన్నాడు. అమెరికాలో ఈ వరల్డ్ వార్స్ జరుగుతున్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్స్ అతన్ని వైట్ హౌస్ కి రప్పించుకుని ఏం చేస్తే మనం యుద్దం గెలుస్తాం అనేటువంటి ప్రశ్నలు వేసి అతను చెప్పినటువంటి విధానాన్ని బట్టి తీసుకెళ్లారు. అతను చెప్పినటువంటి మనకి చాలా ఆనందదాయకమైనటువంటి ఒక విషయం ఉంది. 2000 సంవత్సరానికి ముందే మనిషి మృత్యువుని జయిస్తాడు. మనిషి మృత్యువుని జయిస్తాడు అంటే అర్థం ఏంటి? చచ్చిపోవటం మాంటాడని కాదు, చావు అనేది వాడికి ఇబ్బందికరంగా ఉండదు. అతను సంఘటన చెప్తాడు. ఓ 80 ఏళ్ళ ఆవిడ వీల్ చైర్కి అతుక్కుపోయింది. అంటే అర్థమైంది కదా, వీల్ చైర్కి అతుక్కుపోయిందంటే ఆవిడ కాళ్ళు చేతులు అవి కదపలేదు. ఆవిడ ఒక బండి కుర్చీ చక్రాలు అమర్చినటువంటి కుర్చీలో కూర్చోబెట్టుకుని తోసుకెళ్లి రావాల్సి వచ్చేది. ఆ స్థితిలో ఆవిడ తన 20వ ఏట నుంచి ఉంది. కోటీశ్వరరాలు ఆవిడ 80వ ఏట ఎడ్గర్ కేసీ గురించి ఆవిడకి తెలిసింది, వచ్చింది రోగ నివారణ చేసుకోవటానికి. చాలా సింపుల్, నువ్వేమీ చేయక్కర్లేదు, రేపు పొద్దున్నే నువ్వు లేచి నిలబడు, నీ రోగం పోతుంది అన్నాడు. లేచింది ఆవిడ. నిజంగానే ఆవిడ 2-3 అడుగులు వేయగలిగింది. వేసిన తర్వాత మళ్ళా పడిపోయింది. నీ రోగం నయం కాదు, పో అన్నాడు. మళ్ళా వెళ్తే ఎడ్గర్కి ఎందుకు, నీకు అసలు రోగం పోవాలి అని లేకపోతే ఎవడేం చేస్తాడు? పడుకున్నవాడిని నిద్ర లేపగలం గాని, పడుకునుండి కళ్ళు మూసుకుని నేను లేవను అనేవాడిని ఎవడ నిద్ర లేపగలడు? ఇదే జరుగుతుంది. మనము కూడా ఈ గాయత్రి మంత్ర ఉపాసన సాధనా రహస్యాలలో ఆ చిన్న కిటుకు మనం పట్టుకోలేకుండా ఉన్నాం. జన్మ ఎందువల్ల వస్తుంది, మృత్యు ఎందువల్ల వస్తుంది, ఏం చెప్తున్నారు మన ఋషులు? మీరేమీ గాభరా పడకుండా సంధికాలములో ఏమి జరుగుతుందో గమనించుకోండి. సంధికాలము సూర్యోదయము సూర్యాస్తమయము, సూర్యోదయము సూర్యాస్తమయము, ఇది ప్రకృతి యొక్క సంధికాలము. సూర్యోదయం అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది, సూర్యోదయం అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది. అదే ఇది, అదే సంఘటన. ఏ విధంగా ప్రకృతిలో అయితే సూర్యోదయం అవుతోందో సూర్యాస్తమయం అవుతోందో అదే విధంగా మీ చేతనత్వం కూడా ఉదయిస్తోంది అస్తమిస్తోంది, ఉదయిస్తోంది అస్తమిస్తోంది. అస్తమించినటువంటి సూర్యుడు ఏమయ్యాడు? ఏమయ్యాడు? అక్కడే ఉన్నాడు, మన కంటికి కనిపించటంలే. అక్కడే ఉన్నాడు కనుకే నిజంగా అక్కడే ఉన్నాడు. అసలు సూర్యుడు కదలడుగా, అక్కడే ఉన్నాడు. కదిలేదవుడు మనం, పృథ్వీ కదులుతోంది. పృథ్వీ సూర్యుడు చుట్టూ తిరుగుతూ సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎలా అవుతున్నాయో, నీ యొక్క జీవాత్మ చుట్టూ నీ శరీరాలు తిరుగుతూ మృత్యువు జన్మ అవుతోంది. అది రహస్యం. దాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడే మీరు జీవన్ముక్తులు ఈ క్షణంలో. కానీ రాత్రి అవ్వకుండా ఉంటుందా? నాకు అర్థమైపోయింది మాస్టర్, మీరు చెప్పింది ఏదో అంచేత ఇంకా నిరంతరము సూర్యుడు ఉంటాడు, పొగలు ఉంటుంది అంటే ఉంటుందా? ఉండదు. పొగలు పోతూ ఉంటుంది, రాత్రి వస్తూ ఉంటుంది. కానీ భయపడం మనం. ఎందుకు భయపడం? రాత్రి అయింది గ్యారంటీగా, సూర్యోదయం వస్తుంది. సూర్యోదయం వస్తే ఇంకో గ్యారంటీ ఉంది, సూర్యాస్తమయం అవుతుంది. పుట్టామంటే చస్తాం, చస్తామంటే పుడతాం. ఈ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, ఏ విధమైనటువంటి కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్? ఇవాళ రాత్రి మనం నిద్రపోయాం ఏ శరీరముతో, ఏ బాధ్యతలతో, ఏ బాధలతో, ఏ సంబంధ బాంధవ్యాలతో, మీ ఇష్టం ఏదైనా అనుకోండి, ఏ జ్ఞానముతో పడుకున్నారో అదే జ్ఞానముతో మీరు నిద్రలేస్తారు కదా. ఏమి మార్చురాదు, అదే పరిస్థితులు ఉంటాయి. మీరు చదువుతూ చదువుతూ నవల ఎక్కడ ఆపారో, మీరు మళ్ళా నిద్రలేచారు, అక్కడే ఉంటారు. సగం భోంచేసి లేచారు, శుద్ధి సాయి వచ్చి తినేయకపోతే. శుద్ధి సాయి అంటే తెలుసు కదా, పిల్లి. మీరు మళ్ళా నిద్ర లేచారు, అక్కడే ఉంటారు. సగం భోంచేసి లేచారు, శుద్ధి సాయి వచ్చి తినేయకపోతే. శుద్ధి సాయి అంటే తెలుసు కదా, పిల్లిగారు. పిల్లిగారు వచ్చి ఆ పెరుగు అన్నం ఏదో మీరు తింటూ తినేయకపోతే, మీరు అలాంటి ఇంటిలో కనుక నివసించగలిగే అదృష్టవంతులైతే, మీరు ఎక్కడ ఆపారు, పెరుగు అన్నం అక్కడే ఉంటుంది. ఇందులో మీకు ఏమీ అనుమానం లేదు కదా. చనిపోయిన తర్వాత మళ్ళా మీరు జీవించినప్పుడు పరిస్థితులు మారుతాయి అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఏ లాజిక్తో, ఎవరు చెప్పినటువంటి విషయంతో మీరు మృత్యు తర్వాత మీరు ఉండరు, మృత్యు తర్వాత పరిస్థితులు మారిపోతాయని ఎవరు చెప్పారు మీకు? కామన్ సెన్స్ ఏం చెప్పటం లేదు కదా. కామన్ సెన్స్ ఏం చెప్తోంది? ప్రతిరోజు రాత్రి నువ్వు నిద్రపోతున్నావు, మళ్లీ అదే పరిస్థితుల్లో నువ్వు నిద్రలేస్తున్నావు. ఇది చరిత చరణమే కదా. 800 కోట్ల మంది మానవ శరీరధారులు భూమి మీద ఉన్నారు, వాళ్ళందరూ నిద్రపోతున్నారు. కొంతమంది అదృష్టవంతులు తప్ప నిద్ర రాని అదృష్టవంతులు. వాళ్ళు చాలా మంది, వాళ్ళకి రోగగ్రస్తులు అంటాం, వాళ్ళు అనిద్రాగ్రస్తులు. వాళ్ళు డాక్టర్ చుట్టూ పరిగెడుతుంటారు, వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళు ఎక్కువ మంది ఏం కాదు కదా. ఈ భావన మీరు చాలా జాగ్రత్తగా పటిష్టం చేసుకోగలిగితే గాయత్రి మంత్ర శక్తిని ఉపయోగించుకుని మీరు అమరులవ్వచ్చు. ఇది అవటానికి మీరు సాధనలు ఏమీ చేసుకోకలే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని. ఇది ఒక అవగాహన మాత్రమే, అవగాహన మాత్రమే. ఈ అవగాహనని పటిష్టం చేయడానికి గాయత్రి మంత్రం ఉపయోగపడుతుంది. అంతవరకు గాయత్రి మంత్రం అవసరమే. నేను గాయత్రి మంత్రం అవసరం లేదు మీరు మానేయండి అంటలే, కానీ ఈ అవగాహన రావటానికి గాయత్రి మంత్రం యొక్క అనేక సాధనలు మీరు అనేక జన్మలు పూర్తి చేసి ఉన్నారు. లేకపోతే మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నది మీకు అర్థం అవుతోంది, మాస్టర్ చెప్తోంది కరెక్టే, కానీ ఎక్కడో మళ్ళా అర్థం కాని ఒక గీత. అది ఇంచేత కొంచెం అలవాటు చేసుకుని దాన్ని మీరు ఛేదించేయగలిగితే అద్భుతమైనటువంటి ఫార్ములా అది. ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతి రాత్రి కొత్త మృత్యువు. మళ్లీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ అవగాహన కనుక మీరు పట్టేసుకుంటే ఈ క్షణమే మీకు గాయత్రి మంత్రము తన అమృతత్వాన్ని. గాయత్రియే కామధేనువు, గాయత్రియే కల్పవృక్షము. అబద్దం చెప్పలేవాళ్ళు. ఈ అవగాహన రావటానికి కారణం మీరు చేసినటువంటి గాయత్రియే. ఈ జన్మలో చేయలేదు మాస్టారు, చేసి ఉండకపోవచ్చు, దానికి కింద జన్మలో చేసి ఉంటారు. లాత్తి వినరు మీరు. రోజు వచ్చేవాళ్ళు రారు, రోజు రాని వాళ్ళు వస్తారు. ఇలాంటివి చెప్తున్నప్పుడు ఎందుకు వస్తారు? ఎక్కడ ఉందది ఆ గీత? కానీ ఆ గీతకి కావలసినటువంటి అర్హత ఉందా? పాఠం విన్నారు, ఖచ్చితంగా ఆ ప్రశ్న పరీక్షలో వస్తుంది. చదువుకుందానే చదువుకుందానే నా అలవాటు అది. ఎయిత్ క్లాస్ నుంచి నా కోరిక ఏంటి అంటే ప్రతిరోజు ఏ రోజు చదివింది, క్లాసులో చెప్పింది, ఆ రోజు చదువుకుని పడుకుందామని చాలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటా జూలైలో కాలేజీ తెరిచిన టైంలో. 8వ క్లాసు నుంచి ఇప్పుడు 20 ఏళ్ల బట్టి క్లాసులకు పాఠం చెప్తున్నా, అయినా అది చేత కావటంలే. దానివల్ల గందరగోళం వస్తుంది తప్ప అవగాహనలో లోపం ఏమీ లేదు. సూర్యోదయము సూర్యాస్తమయము ఏ ప్రక్రియ ద్వారా ప్రకృతిలో జరుగుతున్నాయో, మీరు పొద్దున్న నిద్ర లేవటము రాత్రి నిద్రపోవటము ఖచ్చితంగా అదే ప్రక్రియ, ఏమీ తేడా లేదు. మరి ఈ ప్రక్రియ దేనివల్ల జరుగుతోంది? పృథ్వీ తిరగటం వల్ల జరుగుతోంది. ఎవరి చుట్టూ? సూర్యుడి చుట్టూ. అంటే సూర్యుడి యొక్క ఆకర్షణకి అది లోనవ్వాలి, అంతే కదా. సూర్యుడి యొక్క ఆకర్షణకి లోనైనటువంటి పృథ్వీ, సూర్యుడి యొక్క ఆకర్షణకి లోనైనటువంటి గ్రహాలు, ఇవి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుడి చుట్టూ అవి తిరుగుతున్నప్పుడు ఆ గ్రహాల మీద ఉన్నటువంటి జీవాలకి రాత్రి అవుతూ ఉంటుంది, పొగలవుతూ ఉంటుంది. ఈ నిరంతర గురు సన్నిధాన శిబిరంలో సూర్యుడు గురువే. మీరు ఏ పని చేసినా కూడా గురువు చుట్టూ తిరగగలిగితే పాయింట్ అర్థమైపోతుంది మీకు. అందుకే నిజంగా గురువు చుట్టూ తిరగగలిగినటువంటి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికారు. గురు సాహస్రి, గురు చరిత్ర చదివారు కదా. శుద్ధిసాయి చరిత్రలో మీకు ఈ సంఘటనలు తెలుస్తూ ఉంటే మన భారతీయ ఆధ్యాత్మిక సృష్టిలోనే కాదు, ఏ ఆధ్యాత్మిక జగత్తులైనా నియమం అదే. వాళ్ళు మానవ శరీరధారులే. ఒకళ్ళని క్రైస్త అన్నాం, ఒకళ్ళని మొహమ్మద్ అన్నాం, ఒకళ్ళని ఔలియా అంటాం, ఒకళ్ళని పీర్లు అంటాం, ఒకళ్ళని సూఫీ యోగిలు అంటాం. రకరకాల భావాలు, రకరకాల భాషలు, కానీ ప్రిన్సిపల్ ఏంటి? మీలో ఉన్నటువంటి ఆ గురువు ఎవరా? గురువు ఆ సూర్యుడు. ఆ సూర్యుడు ఎవరు? చేతనత్వం. మీలో ఉన్నటువంటి ఆ వెలుగు చుట్టూరా మీరు తిరగగలిగితే మీకు మృత్యువు రాదు. యు కెనాట్ డై. మీరు చచ్చిపోయాలన్నా చావలేరు. అసంభవం మృత్యువు. ఎందుకు అసంభవం అంటే శరీరం ఉండదా? కృష్ణుడు చచ్చిపోయాడు. అర్థం చేసుకోండి అవగాహన. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం? చచ్చిపోయాడు ఎవరని? శరీరం ఏం చావదు, ఆత్మ ఏమి చావదు. శరీరము కూడా తనకు కావలసినటువంటి సంస్కారాలను ఏర్పరచుకుని మీతో పాటే వస్తుంది. దాని సంస్కారాలు అన్నాం. ఆ పూర్వజన్మ సంస్కారాలు మీతో లేకపోతే ఈ జన్మలో అందరం ఒకలాగే ఉండేవాళ్ళం. అంతే, ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారాలు కూడా మిమ్మల్ని వదలవు, అవి కూడా మీతో పాటు వస్తూనే ఉంటాయి. మరి జరుగుతున్నది ఏంటి? మృత్యు అనేటటువంటి పేరుతో, జన్మ అనేటటువంటి పేరుతో ఏం జరుగుతోంది? ఇందాక నేను చెప్పాను ఈ శాపం, అది జరుగుతోంది. ఆ శాపం వల్ల గందరగోళం పడుతున్నాం మనం. ఏంటి శాపం? శాపం అంటే ఏమని చెప్పాను మీకు అర్థమైంది కదా. మీకు సామర్థ్యం ఉంది, మీరు చేయగలరు ఆ పని. ఆ పని చేయటానికి ఎవరు ఆపరు మిమ్మల్ని. అయినప్పటికీ కూడా మీరు తీసుకున్నటువంటి స్వయం నిర్ణయాల వల్ల కొన్ని పనులు మీరు చేయలేరు. అలాగే ఈ జన్మలో మనం తీసుకున్నటువంటి ఏమిటి ఆ స్వయం నిర్ణయాలు? దేనివల్ల మనము ఆ గురు చేతనత్వము, ఆ అఖండ చేతనత్వము, అఖండ మండలాకారం, వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం కదా. అఖండత్వం ఎక్కడ పోతోంది మనకి? ఎక్కడ గందరగోళం అయ్యాం? సూర్యుడి మీద దృష్టి లేకుండా మన మీద, మన శరీరాల మీదకి దృష్టి వచ్చేస్తుంది. అలవాట్లో పొరపాటు అది. అలవాటు పడిపోయాం మనం. దేనికి అలవాటు పడిపోయాం? ఈ శరీరము, ఈ శాపగ్రస్తమైనటువంటి శరీరము. శరీరానికి శాపం ఉంది, ఆత్మకి శాపం లేదు. లూనాకి శాపం ఉంది. ఇంటి లోపల తీసుకొచ్చేసి ఎవరింటికైనా తీసుకెళ్లి లూనాని చూద్దాం. మనం రాత్రి అయితే మన లూనా కాబట్టి ఇంట్లో పెట్టుకుంటాం. వంటింట్లో వచ్చాము, మా లూనా జాగ్రత్తగా ఉండాలి అని మీ వంటింట్లోకి తీసుకొచ్చేసామంటే ఒప్పుకుంటారా వాళ్ళు? లూనాకి ఏంటుంది? శాపం ఉంది పాపం. అది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేదు. అలాగే మన శరీరానికి శాపం ఉంది, కానీ లూనా మీద ఉన్నవాడికి శాపం ఏం లే. అంటే ఏంట, ఇంట్లో వాళ్లతో వాడికి సహృద్భావాలు ఉన్నాయనుకుంటే, సౌరుద్భావాలు లేవు అంటే మళ్ళీ అదో శాపం. సౌరుద్భావాలు ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా ఇంట్లోకి. అదేవిధంగా మన జీవితాలలో మీరు ఒకే ఒక నియమాన్ని కనుక మీరు సాధించగలిగితే, అది 3 రోజుల్లో సాధించండి అని నేను కోరుకుంటున్నాను. నేను ఏంటా సౌరుద్భావం, ఆ మంచితనం అన్నీ మర్చిపోయి మీలో ఉన్నటువంటి ఆ గురువుని తప్ప మిగతా వాళ్ళవన్నీ చూడకండి. ఇంటిలో అది కుదరదు, ఆఫీసులో అది కుదరదు, ఇక్కడ అది తప్ప ఇంకో పని లేదు మీకు. దానికోసమే కదా ఇక్కడ కూర్చోమంటున్నది. ఇంకా మీకేంటి బెంగ చుట్టుపక్కల ఏమవుతోంది ఏమవుతోంది చూసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మీరేం చేయక్కర్లే. మీరు కనుక అంతర్ముఖం లోపలికి కనుక వెళ్ళిపోయేటటువంటి ట్రిక్ మీకు అర్థమవుతే, ప్రతిరోజు రాత్రి జరిగేది అదే, మీ ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖం అయిపోతే బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు. బయట ఏమి జరుగుతోందో తెలియనప్పుడు లోపల ఏం జరుగుతోందో తెలియకపోవటం అన్నది ఎవరి తప్పది? మన తప్పు. మీ అంతట మీరు మీ ఇంద్రియాలని మూసేశారు. మూసేశాక మీరేం చేయాలి? లోపల ఏం జరుగుతోందో గమనించుకోవాలి. అది గమనించుకోకుండా మీరేం చేస్తూ ఉంటారు? కలలు చూస్తూ ఉంటారు, కళలు సృష్టించుకుంటూ ఉంటారు. లోపల ఏం జరుగుతుందో చూడరు. బాహ్య జగత్తులో ఏం జరిగిందో దాని యొక్క స్మృతులు మన బ్రెయిన్ సెల్స్ లో ఉంటాయి. ఇంకా దాన్ని కడుపుతూ ఉంటారు అనమాట. నిద్ర రానివాడు ఏం చేస్తాడు? ఆటకెక్కి రాత్రిళ్ళు ఆటక మీద ఉన్న పీకుతాడు. ఒకసారి పీకుతే ఏమవుతుందని నీడ పడుతుంది పీడకల. ఆ ఆటకెక్కి ఒకసారి వాడికి పట్టకుండా దాచిన తినుబండారాలు ఉండొచ్చు వాడికి నచ్చేవి, మంచి కళ్ళు, కానీ కదిలేవేంటి? అటకని కదుపుతున్నాడంటే వాడు నిద్ర పట్టగా. కానీ బయటకు వెళ్ళటం లేదు కదా, లైట్ వేసుకోవటం లేదు కదా. మనం కూడా మన నిద్రలో మన నిత్య జీవితంలో జరిగేటటువంటి స్మృతుల్ని ఆపుకుని అటకెక్కకుండా కలలు చూడకుండా ఉండగలిగితే ఖచ్చితంగా మీరు అంతర్ముఖులైపోతారు. అంతర్ముఖులైపోతే మీరు ముద్రాస్థితిని దాటి సమాధి స్థితికి వెళ్తారు. ఆ సమాధి స్థితే అమరత్వము. ప్రతిరోజు రాత్రి జరిగేది ఇదే. దీన్ని మీరు కనుక జాగ్రత్తగా ఆలోచించుకుని చెప్పింది ఏంటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి, గాయత్రి మంత్రానికి సూర్యుడికి మీ నిద్రాస్థితికి ఉన్నటువంటి లింక్ ఏంటో పట్టుకోండి. అది నేను వివరంగా చెప్పలేదు. చెప్పండి మాస్టారు, అదే పట్టుకోవాలి. చెప్పేస్తే వచ్చేది కాదు. అది గాయత్రి మంత్రానికి సూర్యుడికి మీ యొక్క నిద్రాస్థితికి. ఇది ఈ విషయం ఇప్పుడే ఎందుకు చెప్పాను అంటే, గాయత్రి రామాయణంలో దానికి కావలసినటువంటి కొండంత విషయం అందులో ఉంది. గాయత్రి రామాయణంలో ఇంకా మీరు డీప్ గా వెళ్ళగలిగితే 24,000 శ్లోకాలలో మొత్తం రామాయణంలో ఇవాళ నేను చెప్పినటువంటి విషయాన్నే చెప్పాడు. అసలు గీత దాటలేదు, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని చెప్పాడు రామాయణం మొత్తం మీద. అందువల్ల రామాయణానికి ఆ విలువ. లేకపోతే కథ ఏముంది అందులో? కథాపరంగా చూస్తారు పెద్ద అద్భుతమైనటువంటి కథ కాదు. అంతకంటే మన విఠలాచార్య సినిమాలో కథలు చాలా రసవత్తరంగా అందంగా ఉంటాయి. కానీ ఒక జీవిత సత్యాన్ని అది తెలుపుతోంది, మనలో ఉన్నటువంటి అమరత్వాన్ని అది తెలుపుతోంది. తమాషా ఏంటి, మీరు ఏ పాయింట్ మీద ఇది మనం చెప్పగలుగుతున్నా అమరత్వాన్ని చెరుపుతోంది అంటే, యముడు గారు వచ్చి రాముడు గారిని అడుక్కుంటారు, నాయనా నువ్వు ఇంకా శరీరాన్ని వదులు అని, లేకపోతే ఇంకా మర్చిపోయిన చావాలని. మీరు రామాయణం మీరు బాగా చదివితే మీకు తర్వాత తెలుస్తుంది అది. అంతవరకు అంత సీరియస్ గా ఎవరు చదవాలి రామాయణాన్ని. లక్ష్మణుని బయటపడతాడు కాపలా, యముడు వస్తే ఒప్పుకోడు లోపలికి వెళ్తాను, కాదు వెళ్తాను అంటాడు. ఏదో గందరగోళం అంతా జరుగుతుంది అక్కడ. కానీ ఆ గందరగోళం అంతా ఏంటంటే మీరు చావును మర్చిపోవచ్చు, రామాయణం ఆ స్థితికి మిమ్మల్ని తీసుకెళ్లాలి అనేది వాల్మీకి రాస్తే. రామాయణం యొక్క అంతరార్థాలు రాస్తూ 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 అసలు అంతరార్థం మర్చిపోయాం. ఆ అంతరార్థాన్ని ఒక ఫార్ములాగా మీరు గుర్తుంచుకోండి. ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు నేను నిద్రలోకి వెళ్ళటం లేదు, మృత్యువులోకి వెళ్ళటం లేదు, అమరత్వ ప్రయాణము, నా చేతనత్వమును నేను మరవను, నేనెవరినో నేను తెలుసుకునేటటువంటి స్థితిలోనే ఉంటాను అనేటటువంటి చేతనత్వాన్ని మీరు మనసులో నిరంతరం నిలుపోగలిగితే ఒక సంవత్సరం లోపల మీరు అక్కడికి వెళ్ళిపోతారు. ఒక సంవత్సరమే దేనికైనా పట్టే కాలం, అంతకంటే ఎక్కువ పట్టదు. భౌతిక జగత్తులో శరీరధారి అయినటువంటి వ్యక్తి ఏది చేయదలుచుకున్నా ఒక సంవత్సరంలో జరిగిపోతుంది. ఆధ్యాత్మిక జగత్తులో ఏ కార్యక్రమం అయినా అన్ని ఒకేసారి చేయలేడు, కానీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటూ ప్రయారిటీ ఇచ్చుకుంటూ, అందుకే వాటిని సంవత్సరము అన్నారు. బాగా జరిగేటటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ వత్స అంటే దూడాని కదా, ప్రసరించగలడు బాగా. ఆ బాగా ప్రసరించేటటువంటి శక్తినే సావిత్రి అంటాం, గాయత్రి యొక్క ప్రసరించేటటువంటి ప్రసవితా శక్తి. ఈ పాయింట్స్ మీరు అర్థం చేసుకుని నిద్ర లేవగానే, మీరు నిద్ర లేవలేదు, మనం నిద్ర లేవగానే ఎవరు నిద్ర లేచారంటాం, రామకృష్ణ నిద్ర లేచాడు, రామసుబ్బయ్య నిద్ర లేచాడు, సదాశివుడు నిద్ర లేచాడు అంటాం మన పేర్లు బట్టి. మళ్ళా గందరగోళం పడ్డారు, మళ్ళా ఆటకెక్కారన్నమాట, మీరు దిగండి ఆటగాళ్ళ నుంచి. మీరు వేరు, ఆ చేతనత్వం వేరు, చేతనత్వాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి శరీరం వేరు. మీకున్నటువంటి బాధలు, మీకున్నటువంటి బాధ్యతలు, మీరు పడుతున్నటువంటి ఆవేదనలన్నీ శరీరానివే. లోపల ఉన్నటువంటి వ్యక్తి అసలు మీకు తెలిస్తే కదా అతనికి ఏదైనా బాధ రావటానికి. మీరు ఏది బాధ అనుకుంటున్నారో అది అసలు మీకు సంబంధించినటువంటి బాధ కాదు. మరి ఆ బాధను పట్టించుకోవద్దా, ఆ మూర్ఖత్వం చేశాం మనం. మొత్తం భారతీయ జాతి చేసినటువంటి మూర్ఖత్వం ఏంటి అంటే ఋషులు చెప్పిన దాన్ని తప్పు అర్థం చేసుకున్నాం. ఈ శరీరం నువ్వు కాదు అన్నారు, కానీ ఈ శరీరం రోగగ్రస్తం చేసుకోమని అనలే. లూనా నువ్వు కాదు, కానీ లూనాకి దెబ్బ తగిలితే, లూనా టైర్ బస్ట్ అవుతే, పెట్రోల్ అయిపోతే వదిలేస్తున్నావా? మరి ఈ శరీరాన్ని ఎందుకు వదులుతున్నావు? వైరాగ్యం అనేటటువంటి పేరుతో, మోహం అనేటటువంటి పేరుతో రకరకాలుగా ఈ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాం. అలాగే నాశనం చేసుకోవద్దు. దీనికి కావలసినటువంటి రక్షణ పోషణ కూడా బాధ్యత అని గుర్తు చేసుకుంటూ మూడే మాటలు చెప్పాను నేను. ఆ మూడు చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. మానవీయ చేతనత్వమే సూర్యుడు, సూర్యుడు వల్లనే రాత్రి పగలు ఏర్పడతాయి. మానవ శరీరంలో ఏర్పడేటువంటి జన్మకి మృత్యువుకు కూడా సూర్యుడే కారణము. సూర్యుడు స్థిరంగా ఉంటాడు కనుక సూర్యుడు వరకు మీరు వెళ్ళిపోగలిగితే మృత్యువు ఉండదు, జన్మ ఉండదు. అది స్వస్తి.